ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు బుర్రకథ బృందంలో ఒకవరైన శ్రీ అరవింద్ సాయి గారితో చక్కని అనుభవాల శీర్షికను మీరు ఈనాడు విన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని అందించిన చందుకు ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం సా
మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. గత వారం మనం ప్రార్థన అనే అంశంపైన శీర్షికను ప్రారంభించడం జరిగింది. ఆ భాగంలో మనం ప్రార్థన అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటూ, ప్రార్థన ఏ విధంగా భగవంతుని వైపుకు తనను నిరాకరించిన వారిని సైతం తీసుకుని వస్తుంది, అంతేకాకుండా మన భారతీయ సంస్కృతిలో పురాణ ఇతిహాసాలలో దాని గురించి ఏమి చెప్పబడి ఉందో దాని ఉదాహరణలతో పాటు కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. అది కూడా శ్రీమతి అనామికా గారి సంభాషణ ద్వారా, శ్రీ జగన్నాథరావు గారితో ముఖాముఖి ద్వారా ఈ విషయాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఈనాడు మనం ఒక అధ్యయన మండలిని వినబోతున్నాం. ప్రార్థన శీర్షికలోని ఈ రెండో భాగంలో మనం ప్రార్థన దాని విశిష్టత గురించి శ్రీకృష్ణమూర్తి గారిచే నిర్వహించబడుతున్న ఈ అధ్యయన మండలిని ఇప్పుడు విందాం. ప్రార్థన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
శ్రోతలందరికీ సాయిరాం. నా పేరు కృష్ణమోహన్. ఈనాడు ఈ అధ్యయన మండలిలో ప్రార్థన మరియు దాని విశిష్టత, ఏ విధంగా మనం భగవంతుని ప్రార్థిస్తాం ఇత్యాది అంశాలని అధ్యయనం చేయడానికి నాతో పాటుగా సోదరి ఆశాగారు, సోదరి రాజలక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు. మన ఈ అధ్యయన మండలి కార్యక్రమాన్ని ముందుగా ఆశాగారి ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆశాగారు, మీ ప్రార్థనతో ప్రారంభించండి.
సాయిరాం, ఎవ్వని చేసెనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వం తానైన వాడెవ్వడు వానినాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడదన్.
ఆశాగారి ప్రార్థనతో కార్యక్రమం మొదలైంది. ముందుగా అసలు ప్రార్థన అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ప్రార్థన ప్రార్థన అంటే అర్థన అంటే ఏంటంటే మనం కోరడం, మనం అర్థిస్తున్నాం. కాబట్టి ప్రార్థన అంటే ఏమిటి? ఒక పద్ధతి ప్రకారం మనం చాలా విశిష్టంగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. స్వామి చెప్పారు, సంకీర్తన, జపం, ధ్యానం, భజనలు ఇవన్నీ కూడా ప్రార్థనలే. ప్రార్థనలు తప్పకుండా భగవంతునితో అనుగ్రహించబడతాయని భగవాన్ స్వయంగా హిస్లాప్ మహాశయుడితో చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. మన జీవితంలో ఆధ్యాత్మిక అనుభూతిని అందించడానికి అవతరించిన బాబా అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో ఆధ్యాత్మికత అంటే భగవంతుని యందు, భగవంతుని కొరకు, భగవంతుని తోడుగా జీవించడమే అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2004 క్రిస్మస్ రోజున స్వామి తన అనుగ్రహ భాషణంలో ప్రేమ మరియు ప్రార్థనల విశిష్టతను గురించి తెలుపుతూ భగవంతుని చేరడానికి ప్రార్థన ఎంతో అవశ్యకమని చెప్పారు. సరి అయిన సందర్భాలలోనే భగవంతుడు కావలసినవి మనకి అందిస్తాడని కూడా స్వామి చెప్పడం జరిగింది. అంతేకాదు భగవాన్ బాబా అంటారు, లౌకికమైన వాంఛలతో భగవంతుని ప్రార్థించరాదని, భగవంతునితో బాంధవ్యం ఏర్పరచగల శక్తి ఒక ప్రార్థనకే ఉన్నది అని కూడా. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రార్థనలో భక్తుడు కోరవలసింది భగవంతుని ప్రేమను మాత్రమే. అంతేకాదు మనం చూస్తూ ఉంటాం ప్రార్థన చేసేటప్పుడు మనం భగవంతునితో చాలా ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటాం. స్వామి నాకు ఇది చేయని నీకు ఇచ్చేస్తానని. ఏ తల్లి తండ్రి కూడా పిల్లవాడి నుంచి ఏదో ఆశించి ఏదో చేయరు. పిల్లవాడికి కావాల్సింది ఆ తల్లి తండ్రి చేయడం జరుగుతుంది. భగవంతుడే మన తల్లి తండ్రి అయినప్పుడు ఇందాక ఆశాగారు చెప్పిన ప్రార్థనలో ఈ జగత్తునే పుట్టించిన భగవంతుడు మనకి కూడా తల్లి తండ్రి అయినందువల్ల మనకు కావలసింది మన నుంచి ఏమీ కోరుకోకుండానే మన ఆశిస్తాడు. ఇంకో విధంగా చూసినట్టయితే తల్లి తండ్రి కూడా బిడ్డల నుంచి ఆశిస్తారు. అది ఏం ఆశిస్తారు? వాళ్ళు ప్రేమని ఆశిస్తారు. అలాగే భగవంతుడు కూడా మన నుంచి ప్రేమని ఆశిస్తాడు. అంతేకాదు స్వామి చెప్పారు, మనం ఎంతో యాంత్రికంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కాకపోతే ప్రార్థన అనేది నన్ను భగవంతునితో అనుసంధానం చేయడానికి ఒక కార్యక్రమం అని చెప్పినా కూడా మనం ఎంతమంది భావంతో ప్రార్థన చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో స్వామి ఒక చిన్న కథను కూడా చెప్పారు. మనకి చిన్న కథలలో రసవత్తరమైన అమృత గుణికలని, మనకి వేదాలలోనూ ఉపనిషత్తుల్లోనూ సారాన్ని మనకి ఎంతో సులువుగా అర్థమయ్యే విధంగా స్వామి చెప్పడం జరిగింది. అట్లానే ఒక కథ చెప్పారు స్వామి చిన్న కథలో. ఒకసారి అక్బర్కి గురునానక్ గారిని కలుద్దామని ఒక కోరిక కలిగి వారికి సాధారణంగా ఆహ్వానం పంపించినప్పుడు గురునానక్ అక్బర్తో చెప్పారు, నేను నిన్ను భగవంతుని సన్నిధిలోనే కలుస్తాను కానీ నీ సన్నిధికి నేను రాను అంటే ఆయన మాటల్ని గౌరవించిన గురునానక్ ఒక దర్గాలో కలవడం జరుగుతుంది గురునానక్ అక్బరు. అప్పుడు ఆ దర్గాలో ఉన్న ముల్లాగారు సాంప్రదాయబద్ధంగా ముందు భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది తమదైన రీతిలో. ఆయన గొంతెత్తి భగవంతుని ప్రార్థిస్తుంటే గురునానక్ గారు అది చూసి నవ్వడం జరుగుతుంది. కాకపోతే అక్బర్ బాదుషా అక్కడ ఉండడంతో ఎవరూ కూడా ఎందుకు నవ్వారు అని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారు. అదేవిధంగా అక్బర్ గారు కూడా భగవంతుని ప్రార్థించడం మొదలెట్టడం చూసి గురునానక్ నవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈసారి అక్బరు ప్రార్థిస్తుంటే గురునానక్ నవ్వారు కాబట్టి అక్బరు గురునానక్ గారిని అడుగుతారు, ఎందుకంటే ఆయన ప్రార్థించినప్పుడు నవ్వారు, నేను ప్రార్థించినప్పుడు నవ్వారంటే గురునానక్ అంటారు, ముల్లాగారు ప్రార్థించేటప్పుడు ఆయన ఆలోచన అంతా ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం వల్ల బాధపడుతున్న తన కొడుకు మీదే ఉన్నది, కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు ఈ మధ్యనే బహూకరించిన 2 అరేబియన్ గుర్రాలు వాటిని గురించి ఆలోచిస్తూ మీరు భగవంతుని ప్రార్థన చేస్తున్నారు. ఇటువంటి ప్రార్థనలు భగవంతునికి నిజంగా చేరుతాయా అన్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది మనం ప్రార్థన చేస్తున్నది ప్రార్థన నోటితో పలకటమే కాకుండా మనస్సుతో భగవంతుని ధ్యానించాలి, భగవంతుని ప్రేమకై పరితపించాలి, భగవంతుని చేరుకోవడానికి ప్రార్థన ఒక సాధనం అని మనం గుర్తించాలి. ఇప్పుడు నేను ఆశా గారిని వారి అభిప్రాయాలు తెలుపవలసిందిగా కోరుతున్నాను.
సాయిరాం కృష్ణమోహన్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. స్వామి చెప్పింది మన ప్రార్థన ఎప్పుడు మనసు నుంచి రావాలి గాని పెదవుల నుంచి రాకూడదు అని స్వామి చెప్తూ ఉంటారు. నా ఉద్దేశంలో ప్రార్థన అనేది అది ఒక మనస్ సంబంధమైన భావన. ప్రార్థన అనేది మన హృదయ భాష అయిన భగవంతుడితో మాట్లాడటం, భగవంతుడి పైన మనకున్న ప్రేమని వ్యక్తీకరించడానికి అనేక మార్గాలుంటాయి. అది భజన రూపంలో కావచ్చు, పద్య రూపంలో కావచ్చు, ఒక పాట రూపంలో అయినా కావచ్చు. ఆ ప్రార్థన వల్ల ఏమవుతుందంటే భగవంతుడితో అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. వీటిని మనం మనస్ఫూర్తిగా చేసినప్పుడు భగవంతుని దగ్గరికి చేర్చి మానసిక శాంతిని ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ భగవన్ నామస్మరణ చేయటం వల్ల మనం చేసే పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయని షిరిటీ బాబా గారు కూడా చెప్పారు. భగవంతుణ్ణి గనక మనం ప్రేమతో కీర్తించి వర్ణించి ప్రేమించటం వల్ల మనకి భగవంతుడు చాలా దగ్గర అయ్యి మనకి మోక్షానికి మార్గాన్ని చూపిస్తుందన్నమాట. అనాది కాలం నుంచి కూడా ప్రతి యుగంలో వేరే వేరే సాధనాలు చేస్తున్నారు. అట్లాగే కలియుగంలో మనకి బాబా గారు ఇచ్చిన అద్భుతమైన వరం నామస్మరణ. అదే మొదటి కృతయుగంలో ఎలా ఉండేదంటే శమధమములు అంటే నిశ్చలమైన మనస్సు శరీరం అనేవారు. ఆ తర్వాత త్రేతాయుగంలో యాగాలు చేస్తూ ఉండేవారు. అదే ద్వాపర యుగంలో అయితే పూజలట. కానీ మనకి ఉరుకు పరుగుల ఈ జీవనంలో ఈ కలియుగంలో మనకి అంత కాలాన్ని వెచ్చించలేం కాబట్టి మనకి మన భగవానుడు ఎంతో తేలికైన నామస్మరణాన్ని మనకి ఒక వరంగా అందించారు. ఆ నామస్మరణని మనం ఒక దినచర్యగా చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన ఒక కాలం, ఒక ప్రదేశం, ఒక మంత్రం అవసరం లేదు. ఉదాహరణకి వాగ్గేయకారులైన అన్నమయ్య త్యాగయ్య సర్వకారేషు సర్వదా హరిచింతనం అంటూ భగవంతుడి పైన ఉన్న భక్తిని తమ సంకీర్తనల ద్వారా ప్రజలందరికీ అందించారు. వారు చేసే ప్రతి పనిని భగవత్ ప్రీత్యర్థం అంటూ చేసేవారు. మన స్వామి ఏం చెప్తారంటే నామస్మరణ ఎంతో ఉత్తమమైంది, అది ఒక గొప్ప జపం, అమోఘమైన తపం లాంటిది. దాన్ని గనక మనం ప్రతిరోజు ఆ ప్రార్థనతో ప్రారంభిస్తే మనకి ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మనకి ఒక మనని రక్షించే వాళ్లు ఉన్నారు అనే ఒక మానసిక స్థైర్యం కలుగుతుంది. ఆ తర్వాత దైవ ప్రీతి, పాప భీతి కలుగుతుంది.
ఆశా గారు, మీరు చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రార్థన అంటే భగవంతుడితో అవినాభావ సంబంధం ఏర్పరచుకోవడం అనేది. మనం ఇక ముందు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఈ భావం మనసులో తలుచుకుంటూ ప్రార్థన చేయాలని నాకు అనిపించింది. అలాగే మీరు ప్రతి యుగంలోనూ ఏ విధంగా మనం భగవంతుడికి చేరుకోవాలి అని ఒక కార్యక్రమం కూడా చెప్పారు. త్రేతాయుగం, కలియుగంలో నామ సంకీర్తన అని చెప్పారు. వాగ్గేయకారులు ప్రశస్తి అని చెప్పారు. ప్రార్థన చేయడం వల్ల ఏ విధంగా క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఏ విధంగా దైవప్రీతి ఏర్పడుతుంది, ఇలాంటి విషయాలు మీరు చర్చించడం జరిగింది. ఇప్పుడు మనం మన రాజలక్ష్మి గారి అభిప్రాయాలు కూడా ప్రార్థన గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం.
సైరమండి, ఒక భక్తుడికి భగవంతునితో అనుసంధానం చేసే ఒక ప్రక్రియ ప్రార్థన. ప్రార్థన అన్న పదం వినగానే నా మనస్తరి మీద వచ్చే చిత్రం రెండు చేతులు జోడించి హృదయస్థం చేసి కళ్లు మూసుకుని తలవంచి ఏకాగ్ర చిత్తంతో భగవంతునికి ఏదో మొరపెట్టుకుంటున్న పోస్చర్తో ఉన్న వ్యక్తులు. వేషభాషలు, కాలమాన దేశ పరిస్థితులు వేరైనా దృశ్యం మాత్రం ఒకటే సుమా. ఇక్కడ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ప్రతీకగా రెండు చేతులు ఒకటి చేసి జోడించి బయట ప్రపంచంతో నాకు లింక్ లేదు సుమా అన్నట్లుగా కళ్లు మూసుకుని శరణాగతి చిహ్నంగా తల ఉంచుకుని ఉండటం చూస్తాం. ప్రార్థన వినయ విధేయతలతో, నమ్రతతో, శ్రద్ధగా దేవుడికి మనం చేసే విజ్ఞప్తి అందామా? ఇందాక కృష్ణమోహన్ గారు అన్నట్టు ప్రార్థన అంటే విశిష్టమైన ధోరణిలో మనం చేసే అర్థించడం, అర్థన. అయితే అర్థించడం మానవ సహజం, తీర్చడం దైవ స్వభావం. ఇక కాలమానమైనటువంటి ఒక రోజుకి రెండు ద్వారాలున్నాయనుకుందాం, పగలు రాత్రి. ఎవరో అన్నారు, పగటి ద్వారానికి కీ వంటిది ప్రార్థన, రాత్రి ద్వారానికి గొళ్ళం వంటిది అంటూ. నిద్ర లేవగానే ప్రార్థన చేస్తూనే లేస్తాం కదా. మనం మన పెద్దవాళ్లు నేర్పిన శ్లోకం అనుకోండి, సుషుప్తి మాత శిశువే శిశుం తత్ అహం నిశ్చయం తత్ర సద్యకరోమి యద్యత్కృతం తద్భవతు తుదర్థం హృది స్థితేరాజ్ఞ చరాచరాణ ముక్తం మతం దేవతథాకృతం చ హవ్యత్తత పావనపూతమస్తు కురియాన్న కించిత్ పరపీడనాయ పరోపి మహ్యం నతధానుదోతు. స్వామి చెప్పిన మాటేనండి, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ శ్లోకంలో మెయిన్ ఇరుండే యద్యత్కృతం తద్భవతు తుదర్థం. ప్రార్థన చేస్తే దాని మీనింగ్ అర్థం చేసుకునే కదండి మరి చేయాలి. ఇది ఒక డైలీ ప్లానర్ లాంటి పద్యం. ఇట్ టేక్స్ అస్ త్రూ ద డే. ప్రాణంతో ఉన్న ప్రాణం లేని వస్తువులు ప్రతి దానిలో సర్వత్రా ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తూ నేను ప్రతి పని చేస్తాను అని ఒక దృఢ సంకల్పం నిద్ర లేస్తూనే మనం చేసుకుంటామన్నమాట ఈ పద్యం ద్వారా. రెండవ ప్రామిస్ మనం తీసుకునేది, కురియాన్న కించిత్ పరపీడనాయ, ఎవ్వరినీ నేను బాధ పెట్టను. ఇదే కదా స్వామి మన జీవితంలో నేర్చుకోవలసింది చేయవలసిందని చెప్పింది. సో ఒక్క ప్రార్థనలో ఎన్ని ఆచరణ యోగ్యమైన పనులు మనకి డైరెక్షన్స్ ఉన్నాయో చూడండి. అలాగే మనం ఇది చేశావా లేదా అని చూసుకోవాల్సింది ఎప్పుడు? రాత్రి పడుకోబోయే ముందు. మీకందరికీ తెలిసిందే కదా, మనకందరం చెప్పుకునేదే, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా, మనందరం దాని అనుకునేది కాబట్టి మనం ఇది మొత్తం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకునేటటువంటి శ్లోకం. ఆ రోజు మనం వీటి మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా మనం చేస్తున్న పనులు ఏమిటి ఇవన్నీ చూసుకునేది. కాబట్టి మనం చేసే ప్రార్థనలు మీనింగ్ఫుల్ గా ఉండాలి, మనకి జీవితంలో ఆదర్శప్రాయంగా ఉండాలి అని అనుకుని మాత్రం మన ప్రార్థనలు చేయాలి. అర్థం లేని ప్రార్థన వ్యర్థం. ఏమంటారు కృష్ణమోహన్ గారు?
చాలా చక్కగా చెప్పారండి రాజలక్ష్మి గారు. మీరు ప్రార్థన అనేటప్పటికీ మన ముందు ఒక రకమైన విజువలైజేషన్ అంటారు దీన్ని, అది మా ముందు ఒక చక్కటి చిత్రాన్ని మీరు అందజేశారు. అంతేకాకుండా మీరు నిద్రాణంగా ఉన్న ఎన్నో ఉదయాస్తమాన సమయాల్లో చేయాల్సిన ప్రార్థనలను అందరి స్మరణకి తీసుకొచ్చారు, ధన్యవాదాలు. ఇంకా నిజ తాళం వేస్తున్నప్పుడు కానీ తాళం తీస్తున్నప్పుడు కానీ ఈరోజు మనం ప్రార్థన చేశామా అనే విషయం గుర్తయ్యేలా చేశారు. మన దైనందిన విషయాలలో ఈ ఆధ్యాత్మిక విషయాలను జోడించి చెప్పడంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. మర్చిపోలన్న మర్చిపోలేని ఉపమానాలు మీరు వాడడం జరిగింది, ధన్యవాదాలండి. స్వామి ఇంకొక విషయం చెప్పారు, ఈ ప్రార్థన భగవంతుడు మనం కోరిన కోరికలు తీర్చడం. ఎందుకంటే మనం భగవంతుడు ప్రార్థన చేయడమే కాకుండా మనం ఆయనకి ఇంకొక రిక్వెస్ట్ కూడా పంపుకుంటాం, తండ్రి నాకు ఈ టైంలో ఇది చేయి ఆ టైంలో ఇది చేయని. మనం ఏ విధంగా మన ప్రార్థనలకి రెస్పాన్స్ ఇవ్వాలో భగవంతుడికి మనమే ఒక ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే భగవంతుడు అది పాటించడు, భగవంతుడు దాంతో సంబంధం లేదు. నేను నా తండ్రికి చెప్పక్కర్లేదు నన్ను ఎప్పుడు ప్రేమించాలి అనేది, నా తండ్రికి నా మీద ఎప్పుడూ ప్రేమ ఉంటుంది. కాబట్టి నేను ఆ ప్రేమ నేను గుర్తించానా లేదా అన్నది నాలో లోపమే కానీ భగవంతుడిలో లోపం కాదు. సో భగవంతుడి నుంచి ప్రసారం అయ్యే ప్రేమ అపారం. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, నేను ప్రార్థన చేశాను అయినా సరే భగవంతుడు వినలేదు, నాకు జీవితంలో ఏమి జరగలేదు అని అనిపిస్తుంది. దానికి భగవాన్ బాబా వారు చాలా చక్కగా చెప్పారు, చూడు బంగారు, భగవంతుడిని నువ్వు ప్రార్థించినప్పుడు భగవంతుడు నీకు ప్రార్థనలు వినలేదు, నీకేమీ చేయలేదని నువ్వు అనుకున్నావు, భగవంతుడిలో లోపాలున్నాయని నువ్వు భావించావు, కానీ ఆ లోపాలు నీ ప్రార్థనలోనే కాని భగవంతుడిలో కాదు అని చాలా ప్రస్ఫుటంగా స్వామి చెప్పడం జరిగింది. అంతేకాదు, భగవంతుడు మనకు కోరినవన్నీ మనకి ఎందుకు అందజేస్తూ ఉంటాడంటే మనకి అందినవి మిగిలిన వాళ్ళతో పంచుకోవడం కోసం, మనకు అందింది మన దగ్గర పెట్టుకోవడం కోసం కాదు. దీనికి స్వామి ఒక చక్కటి జీసస్ క్రైస్ట్ సమయంలో జరిగిన ఒక చిన్న కథని చెప్పడం జరిగింది. ఒకరోజు జీసస్ క్రైస్ట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి పూర్తిగా తాగి తన సుఖ కోల్పోయి రోడ్డు మీద పడి దొల్లుతూ ఉంటాడు. జీసస్ క్రైస్ట్ అతని దగ్గరికి వెళ్లి అడుగుతాడు, ఏనాయనా ఎందుకు నువ్వు ఇట్లా చేశావు అంటే, లేదు స్వామి నువ్వే కదా నాకు కుష్ఠరోగం ఉండేది నువ్వు తగ్గించావు, ఇంకేం చేయాలో తెలియక నేను ఈ పని చేస్తున్నాను అన్నాడు. అలాగే కొంచెం ముందుకు పెడితే ఒక అతను ఆ వీధిలో ఎవరో ఒక అందమైన అమ్మాయిని చూడడం మొదలెట్టి ఆ అమ్మాయిని వేధించడం లాంటి పనులు చేస్తున్నాడు. అప్పుడు జీసస్ క్రైస్ట్ అతను అడుగుతాడు, ఏమైనా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, లేదు స్వామి నువ్వే కదా, నేను అంధుణ్ణి, నాకు నువ్వు కళ్ళు తెప్పించావు, ఏదో ఒకటి చేయాలి కదా, అందుకని నేను పని చేస్తున్నాను అన్నాడు. అలాగే మూడో వ్యక్తి చాలా ముసలివాడు, కూర్చుని ఏం చేయాలో తెలియక తోసకి ఏడుస్తున్నాడు. అతని దగ్గరికి కూడా జీసస్ క్రైస్ట్ వెళ్లి అడగడం జరుగుతుంది, ఏమైనా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. అయ్యా నేను రోగిస్తుని, నా వయసు వల్ల వచ్చిన రోగంతో నేను బాధపడుతుంటే నువ్వు నా రోగాన్ని తగ్గించావు, ఇంకా నేనేం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాను అని. అంటే స్వామి చురకల్ లాంటి ఇలాంటి కథలు మనకి చెప్పేది ఏమిటంటే, భగవంతుడు నీ ప్రార్థనలకి స్పందిస్తాడు, నీకు తన ప్రేమను అందిస్తాడు, ఆ తర్వాత నువ్వేం చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. ఎంతసేపు మనకి భగవంతుడు ఏం చేశాడు అనేదే కాకుండా, భగవంతుడు మనల్ని తన హక్కును చేర్చుకుని మనలోని దైవత్వాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో మన్ని కూడా దైవంలాగా తయారు చేద్దామనే కార్యక్రమంలో స్వామి మన అంటూ ఉంటారు కదా, దివ్యాత్మ స్వరూపులారా అని. ఆ దివ్యాత్మ స్వరూపుల్ని చేసే కార్యక్రమంలో మనకి ఎన్నో అందిస్తూ ఉంటాడు, మనం నలుగురికి అందిస్తున్నావా లేదా అనేది మనం ఎప్పుడూ మనం గమనించుకుంటూ ఉండాలి. ప్రార్థన అనేది మనలోని దైవత్వాన్ని ప్రేరేపణ చేయడం అనే ఒక కార్యక్రమం అని మనం భావించుకోవడం ఎప్పుడూ మనం అందరం చేయాల్సిన కర్తవ్యం. ఆశా గారు మీ అభిప్రాయాలు చెప్పండి.
ప్రార్థన అనేది మనకు మన దేశంలో చాలా మతాల ప్రార్థనలు అవి ఉంటాయండి. ఎవరు ఏ ప్రార్థనలు చేసినా అన్ని ఆ ఒక్క భగవంతుడికే చేరతాయి. అది కాకుండా ప్రతి మతం ప్రబోధించేది అందరిలోనూ పరమాత్మను చూడమంటాం. దీనివల్ల మనం అలా చూడగలిగిన రోజున ఏమవుతుందంటే, మనుషుల మధ్య ప్రేమ అభిమానం పెరుగుతాయి, ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరించగలుగుతాం, సేవాభావం పెంపొందుతుంది. అంతేకాకుండా ప్రార్థనల వల్ల ప్రేమ పెంపొంది మానసికంగా ఒక మార్పు కలుగుతుంది. అది మన చేతల ద్వారా వ్యక్తమవుతుంది, దాన్నే మనం సేవ అని అంటున్నాం. అప్పుడే మనం ఒక సమాజానికి సేవ చేయగలిగిన వారం అవుతాం. దీని గురించి మదర్ తెరీసా చాలా చక్కగా చెప్పారు. ఆవిడ ఏం చెప్పారంటే, ఇఫ్ వీ ప్రే వీ విల్ బిలీవ్, ఇఫ్ వీ బిలీవ్ వీ విల్ లవ్, ఇఫ్ వీ లవ్ వీ విల్ సర్వ్. దీని గురించి నాకు మాట్లాడుతున్నప్పుడు మదర్ తెరీసా జీవితంలోని ఒక చిన్న సంఘటన చెప్పాలనిపిస్తోందండి. ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం కదా, ప్రతి మతం ప్రబోధించేది అందరిలోనూ భగవంతుడిని చూడటం అనేది. దాని గురించి ఆవిడ చాలా చక్కగా చెప్పారు. ఈ సంఘటన ద్వారా అదే మీకు నిరూపణ జరుగుతుంది. ఒక రోజున ఆవిడ ఒక చీము రక్తం కారుతున్న ఒక కుష్టి రోగిని శుభ్రం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆవిడకి ఒక సన్నిహితుడైన ఒక అతను వచ్చి, మదర్ మీరు ఎలా చేయగలుగుతున్నారు, నాకెవరైనా వచ్చి $10,000 ఇస్తానన్నా కూడా నేను చేయలేకపోయేవాణ్ణి, మీరు ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతాడు మదర్ తెరీసాని. అప్పుడు ఆవిడ ఏ విధంగా సమాధానం చెప్తారండి, నేను ఎవరైనా వచ్చి $10,000 ఇస్తానంటే నేను చేయకపోయేదాన్ని, కానీ అతనిలో ఉన్న భగవంతుడికి నేను సేవ చేస్తున్నాను. ఇలాంటి భావాలు ప్రతి ఒక్కరిలో కలిగిన రోజున సర్వమానవ సౌభ్రాతృత్వం పెరిగి సమాజం చాలా శాంతియుతంగా జీవించడానికి ఉపయోగపడుతుంది.
ఆశగారు చాలా చక్కగా చెప్పారు, ఈ సర్వీస్ అనే దానికి, సేవ అనే దానికి ప్రార్థన అనేది ఒక నాంది, సేవ అనే దానికి ప్రార్థన అనేది నాంది అని చాలా చక్కగా ఈ మదర్ తెరిసా గారి కథ ద్వారా మనందరికీ, అనుభవం ద్వారా మా అందరికీ తెలియజేయడం జరిగింది. అంటే ప్రార్థన చేయడం ద్వారా ప్రేమ అనేది ఉత్పన్నం అవుతున్నదని, ప్రేమ వల్ల ఒక నమ్మకం కలుగుతుందని, ఆ నమ్మకం సేవకి దారితీస్తుందని చెప్పారు. చాలా బాగుందండి. సో మనం ప్రార్థన చేయడం అనేది మన గురించి కాదు, ప్రార్థన ద్వారా మనకు వచ్చిన శక్తిని సమాజం కోసం మనం, సమాజంలో సేవ చేయడానికి మనం వినియోగించాలని మీరు చాలా చక్కగా చెప్పడం జరిగింది. రాజలక్ష్మి గారు మీ అభిప్రాయాలు చెప్పండి.
ప్రార్థన సర్వీస్ ఎట్లా దారితీస్తుందో మీరు చెప్పారు, మదర్ తెరీసా చెప్పిన విధంగా. స్వామి ఏం చెప్పారో తెలుసా అండి, ప్రార్థన చేసి 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 మనం ఎట్లా తయారవుతాం అంటే, ఒక భక్తిరసాన్ని ఆస్వాదించడం మొదలెడతాయంట మనం. ఒకసారి స్వామి దీని గురించి పద్యం కూడా చెప్పారండి, భక్తిరసానంద పారవస్యము చేత భవబంధ భూతముల్ వదిలిపోవు, భవబంధ భూతముల్ వదిలిన తోడనే మోక్షాభిమానంబు మొలకలెత్తు, మోక్షాభిమానంబు మొలకలెత్తినంతనే జ్ఞానోదయ ప్రాప్తి కలుగు వెంట, జ్ఞానోదయ ప్రాప్తి కలిగిన వెంటనే తన్ను తానెరుగడి తత్వమబ్బు మన్ని మనం తెలుసుకునే స్థితికి పోయే మార్గం ప్రార్థన. అంతదాకా మనం ఎప్పుడు ఆలోచించి కూడా ఉండం కదూ, ప్రార్థన అంటే ఏదన్నా కోరుకోవడం అని కాని లేకపోతే దైవస్థుతులు చేయడం గాని. నిజానికి మనం చేసే సూక్తాలవి మనం చెప్పుకుంటుంటాం కదండి భజనలకు ముందు అప్పుడు, అవన్నీ కూడా ఎప్పుడు మన వేదాల నుంచి వచ్చినవే. అవన్నీ సూక్తములు, సూక్తములు మంచి మాటలు. మనం ఏ మంచి మాట మాట్లాడినా వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్ బేసికలీ. సరే, మనకి తెలిసిన కథల నుంచి చూస్తే కనుక ప్రార్థనలు బోల్డ్ అన్ని రకాలండి. ఒకటి, ఒక కోరిక మన కోరిక తీర్చుకోవడం కోసమే కావచ్చు. ఒక చిన్న ఒక సెయింట్ గుర్తొస్తున్నారు దీనికి, కనకదాసు గారు అని మీరు వినే ఉంటారు. ఆయన అంటచబుల్ పంచమ కులంలో పుట్టినవారు దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్తారు. వెళ్తే అక్కడ ఆయన్ని తన్ని తగిలేస్తారు, పాపం లోపల రానియ్యరు. ఇప్పుడంటే ఆ ద్వారాలు అవన్నీ గోడలు అవన్నీ వచ్చాయి, కానీ అప్పట్లో ఉండుండవు బహుశా. బయట నుంచే తుంగితింగి చూడటానికి ట్రై చేసేవారట. చేస్తే అక్కడ మహంతన్ ఉండేవారట. ఆ వాళ్ళు అంటే పూజార్ల మాదిరి అనమాట బేసికలీ. వాళ్ళు వీళ్ళు ఈయన్ని తోసి బయటికి కొట్టేవారట, అంతేగాని లోపలికి రానిచ్చేవారు కాదట. మొన్నాడు ఈ మహంత్ లోపలికి వెళ్లేసరికి స్వామివారి ఆభరణాలు మాయమైపోయినాయి. మాయమైపోయేసరికి రాత్రంతా ఇక్కడ చచ్చాడుతున్నాడు, వీడే చూసుంటాడని చెప్పేసి ఇంకా అసలు నాలుగు బాదారు కనకదాసు. ఆ రోజు రాత్రి ఆ మహంత్ కల్లో స్వామి కనబడి, నిన్ను నేను చూడమని చెప్పానా, ఫలానా కనకదాసు వస్తాడు నా దర్శనం చేయించమని, ఎవరో అనుకున్నావు అతన్ని, వెళ్లి తీసుకురా అని చెప్తే ఆ అంతకుముందు కొట్టిన కనకదాసునే ఆదరంగా తీసుకొచ్చి దర్శనం చేయించారు. అంటే ఆయన కొట్టినా దాని వెనకాల ఏదో కారణం ఉంటుందన్నమాట. సో జీవితంలో జరిగే ప్రతి విషయానికి కూడా ఏదో మక్సద్, ఏదో కారణం ఉంటుంది అని అనుకోవాలేమో అనుకుంటాను. సో ఆయనకి భగవంతుణ్ణి చూడాలన్న కోరిక దెబ్బలు తినిపించింది, దర్శనము చేయించింది. సరే ఇక్కడి నుంచి ఆయన ఉడిపి వెళ్లారట. ఉడిపి కృష్ణుడితో ఆయనకున్న అనుబంధం మనందరికీ ఒక పాఠమండి. మనం దేవుణ్ణి ఎంతో మంది గుళ్ళకి వెళ్తాం, అన్ని చోట్ల కూడా దర్శనాలు చేసుకుంటాం, కొబ్బరికాయలు కొడతాం, అన్ని చేస్తాం, కానీ ఒక రాయిగా శిలగానే భావిస్తూ ఉంటాం ఎన్నోసార్లు. కనకదాసు అక్కడ లోపలికి రానివ్వకపోతే బయట నుంచి ఏడుస్తున్నట్ట. ఎంతో వేదోక్తంగా పూజలు చేస్తున్న మఠాధిపతులని వదిలేసి స్వామి తూర్పు దిశగా ప్రతిష్ఠించబడిన మూర్తి తిరిగి ఒక కిటికీలోంచి దర్శనమిచ్చారు కనకదాసుకి. ఈ రోజున మనం ఉడిపి వెళ్తే కిటికీలోంచి చూస్తాం కృష్ణుడిని. ప్రార్థన అంటే ఎంత యర్నింగ్ ఉండాలి, ఒక తీవ్రమైనటువంటి కోరిక, భగవంతుణ్ణి చూడాలన్న తపన, అది ఉంటే సెలేమిటి ఏది గాని కరిగిపోతుంది సుమా. ఇంకొకటి కూడా చెప్తానండి, గజేంద్రుడు. గజేంద్రుడు కూడా పిలిచాడు, కాకపోతే ఆర్తితో, తన్ని కాపాడాలనే కోరికతో. పాపం మనకందరికీ తెలియని విషయం ఒకటి ఉందండి, గజేంద్రుడు పిలిచాడు విష్ణుమూర్తి వచ్చేశాడు అనుకునేదానండి చిన్నప్పుడు నేను. మొన్న ఈ మధ్య భాగవతం చదివితే హైరానైపోయాను, 1000 ఏళ్లు చేశాడట ప్రార్థన గజేంద్రుడు. 1000 ఏళ్లు మనం ఒక్కసారి ప్రార్థన చేసి మన కోరికలు తీరలేదని అంటూ ఉంటాం, చూసుకోండి మరి. సో 1000 ఏళ్ల ప్రార్థన తర్వాత ఇప్పుడు ఇందాక ఆశాగారు చదివినటువంటి ఎవరిని చేదనించు ఇవన్నీ పద్యాలు పోతన గారు ఎంతో చక్కగా రాశారండి. అవి తర్వాత ఇంకా ఎన్నో రకాలుగా ప్రార్థన చేసి చేసి భగవత్ వైభవాన్ని స్తుతించారు. తర్వాత భగవంతుణ్ణి రమ్మని కోరారు, రాలేదు. రాకపోయేసరికి ఇంకా బాధ భరించలేక, ముసలి కాలు పట్టుకుంది కదా, ఇంకా భరించలేక ఒక ఎలాంటి పద్యం చెప్పారంటే, పద్యం ఏమిటి అది, ఆయన లోపల నుంచి ఆర్తిగా పిలిచిన పిలుపు, లావుకింతై లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబుల్ ఠావులు దప్పెను, మూర్చే వచ్చే తనువుండసెన్, శ్రమం బయ్యడిన్, నీవే తప్ప ఇతప్పరంబెరుగ, మన్నింపదగున్ దీనినిన్, రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. అంత తపనతో అంత ఆర్తితో పిలిస్తే గాని ఆయన దిగిరాలేదు. కాని ఇన్నేళ్లు తాత్సారం చేసినటువంటి విష్ణుమూర్తి దీనుడై పిలిచేసరికి ఎట్లా ఉన్నవాడు అట్లా వచ్చేసాట. సిరికించప్పుడు శంఖ చక్రాలని తీసుకోట, అట్లా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసాట. స్వామి ఎన్ని డిస్కోర్సుల్లో ఈ రెండు పద్యాలు చెప్తారో కదా కృష్ణమోహన్ గారు, ఇవి కదిలిచ్చే విషయాలు కదండి.
మమ్మల్ని భాగవత రసానుభూతిలో ముంచి తేల్చారు, చాలా సంతోషం అండి. నిజంగా లావుకింతకు లేదు ఆ పద్యం వింటున్నప్పుడు, చివరిలో నీవే తప్ప నితఃపరం బెరుంగా, ఐ థింక్ ఇది మనం కొంచెం బోల్డ్ అక్షరాలతో రాసుకుని చదువుకోవాలండి. నీవే తప్ప నితఃపరం బెరుంగా అన్నప్పుడు ఆయన రాక తీరుతాడా, తప్పకుండా వస్తాడని స్వామి చెప్పారు. స్వామి ప్రార్థన గురించి కొన్ని కొన్ని విషయాలు అసలు మనం మర్చిపోలేకుండా మనం గుర్తుండేట్టుగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, స్వామి నీ హృదయవాసి అన్న గట్టి నమ్మకంతో ఉన్నట్లయితే నీ ప్రార్థనలు ఆయన తప్పక ఆయనకి చేరతాయి, అది స్వీకరించబడతాయి. అట్లా కాకుండా స్వామి కోసం బయట మనం వెతకడం మొదలు పెడితే అది స్వామికి ఏ విధంగా చేరతాయని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి మొట్టమొదటి భావం నేను నీ హృదయవాసిని, భగవంతుడు నీ హృదయవాసి అనే నమ్మకంతో ప్రార్థన చేయాలని చెప్పారు. అది ఒక ప్రీరిక్విజిట్ కింద స్వామి మనందరికీ చెప్పడం జరిగింది. అంతేకాదు స్వామి ఏం చెప్పారంటే, నామం అనే ధ్వనితో భావం అనే గుండుని కురిచూసి కొడితే జీవితారణ్యంలోని మృగాల నుంచి మనని మనం కాపాడుకోగలం. అదే మన భగవన్ నామం. ఈసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, భజన చేస్తున్నప్పుడు, భగవన్నామస్మరణ చేస్తున్నప్పుడు మనం నిజంగా నామం అనే ధ్వనికి భావం అనే గుండిని కలిపి వదిలేవా లేదా అనేది చాలా ముఖ్యమైన ఆలోచన స్వామి మనందరినీ ఆలోచించేటట్టుగా చేశారు. అంతేకాదు స్వామి అన్నది ఏంటంటే, కొండల వంటి కర్మలని నిమిషంలో భస్మం చేయడానికే మీరందరూ ప్రార్థన చేయాలి అని చెప్పారు. అంతేకాదు ప్రశాంతి వాహినిలో స్వామి ఇంకోటి కూడా చెప్పారు, ప్రేమని పెంచుకొనుటయే నిజమైన ప్రార్థన, కానీ కేవలం ప్రార్థనల వల్ల లోకశాంతి విశ్వశాంతి రాదని, అందుకు మానవ హృదయం పరివర్తనం చెందాలని స్వామి ప్రశాంతి వాహినిలో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆశా గారు మీ ఆలోచనలు కూడా మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.
రాజలక్ష్మి గారు ఇందాక చాలా బాగా చెప్పారండి. అందరూ అంటూ ఉంటారు, ఎంతో ప్రార్థించామండి బాధల్లో ఉంటే కానీ స్వామి కరుణించలేదు అని. కానీ మనని మనమే ప్రశ్నించుకోవాలండి, మన ప్రార్థనలో నిజాయితీ ఉందా, పూర్తి నమ్మకం అనేది ఉందా, ఆయనే పూర్తిగా ఆయన మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నామా అని మనలో మనం ప్రశ్నించుకున్నప్పుడు అప్పుడు మనకి ఆయన కరుణించలేదు అన్న బాధ ఉండదు. అది ఎలా ఉండాలి? రాజలక్ష్మి గారు చెప్పినట్టు సర్వస్వ శరణాగతి లాగా ఉండాలి. మొదటంతా గజేంద్రుడు ఏం చేశాడు? తన శక్తిని తనని నమ్ముకున్నాడు. నేను ఆ మొసలినే కదా, మొసలిని జయించగలను అని అనుకున్నాడు. కాని ఎప్పుడైతే తన శక్తి మొసలిని జయించలేదు అని తెలుసుకున్నాడో అప్పుడు కావవే వరద రావే ఈశ్వర భద్రాత్మిక అని ఎంతో ఎలుగెత్తి పిలిచాడు. భగవంతుడు భక్తికి దాసుడు అవుతాడు. మనం ఎంత ఆర్తితో పిలిస్తే అంత తొందరగా మనకి బదులిస్తాడు. ఎంతసేపు మనం మన శక్తి మీద నమ్ముకుని ఉన్నప్పుడు భగవంతుడు కదిలి రాడు. మనం ఎప్పుడైతే మన శక్తిని వదిలి నాకింకా ఇహం పరం బెరుగదు, నీవే తప్ప నాకింకెవ్వరూ లేరు అని సర్వస్వ శరణాగతి చేసినప్పుడు భగవంతుడు పరిగెత్తుకుని వచ్చి మన ప్రార్థనలు ఆలకించి మనని కరుణిస్తాడు. అట్లాగే నాకు ఇంకో విషయం చెప్పాలనిపిస్తోందండి. నేను స్వతహా టీచర్ని కాబట్టి ఆ స్కూల్లో పిల్లలకి ఎప్పుడు ఈ ప్రార్థనలు వాటి యొక్క ప్రాముఖ్యం గురించి వివరిస్తూ ఉంటాము. ఆ చిన్న వయసులో పిల్లలకి ఆ ప్రేయర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పటం వల్ల వాళ్ల లేత హృదయాల్లో భగవంతుడి పట్ల నమ్మకం ఏర్పడి భక్తిని పెంపొందించడానికి వీలవుతుంది. ఆ చిన్నారి ప్రార్థనలో ఎంతో నిజాయితీ భక్తి కనిపిస్తుంది. భగవంతుణ్ణి భక్తితో పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తే వాటికి మనని కాపాడగలిగే శక్తి ఉంటుంది అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది వాళ్ళు. అదే ఒక సంగతి, ఒక ఇన్సిడెంట్ మా స్కూల్లో జరిగిందండి. నేను వెళ్లే స్కూలు స్వామి ఓల్డ్ స్టూడెంట్ అరుణ అని ఒక స్లమ్ చిల్డ్రన్ కోసం స్టార్ట్ చేశారండి. ఆవిడ మొట్టమొదట స్కూల్ మొదలెట్టినప్పుడు 15-20 మంది కంటే ఎక్కువ ఉండేవారు కాదేమో. అప్పుడు మాకంత ఫండ్స్ కూడా లేవు, పిల్లలకి మేము అన్నం పెట్టలేకపోయేవాళ్ళం. కానీ రోజు వాళ్ళకి అక్కడ ఎందుకు ఆవిడ స్కూల్ స్టార్ట్ చేశారంటే, వాళ్ళ ఒక మీరు గనక అక్కడికి వచ్చి చూస్తే ఆ మూసాపేట అనే ఏరియా చుట్టూత ఫ్యాక్టరీస్ అంతా ఉండి దుర్గంధంతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళకి ఏదో కొంచెం పారిశుద్ధ్యం, అది ఎలా వాళ్ళ ఇల్లు ఎలా పెట్టుకోవాలి, వాళ్ళకి పారిశుద్ధ్యం అంటే ఏమిటి, ఒక మంచి విలువలు కొంచెం మంచి శ్లోకాలు అవి నేర్పిద్దామని ఆవిడ అక్కడ స్కూల్ మొదలు పెట్టడం జరిగింది. ఒక రోజున మామూలుగానే ప్రార్థన దాని యొక్క విశిష్టత గురించి చెప్పటం జరిగింది. అప్పుడు దాంట్లో ఉన్న ఒక అబ్బాయి ఇలా అడిగాడండి, ప్రార్థన చేస్తే చాలా భగవంతుడికి మన ఎఫర్ట్ మానవుడి ఎఫర్ట్ ఏమీ లేకుండా సరే భగవంతుడు వచ్చి అన్ని తీరుస్తాడా అని అడిగాడు. తప్పకుండా నాయన, మనం ఎఫర్ట్ పెట్టాలన్నా అది భగవంతుడి ఇది ఉంటేనే మనం పెట్టగలము, లేకపోతే లేదు, నువ్వు అది స్వానుభవంతో తెలుసుకుంటావు అని అక్కడికి వదిలిపెట్టి సరే అతని ఇంటికి వెళ్ళిపోయాడు. అతని తండ్రి ఒక తాగుబోతు. తల్లి గుండె జబ్బుగలదు. ఒకరోజు నా తండ్రి పనికి వెళ్లలేదు, తాగేసి పడుకున్నాడు. తల్లి గుండె జబ్బుతో ఏం వండలేదు. ఆ తండ్రి పనికి వెళ్లలేదు కాబట్టి ఆ రోజున ఏమీ లేదు, ఇంట్లో ఏమీ తీసుకురాలేదు, డబ్బు లేదు, ఏమీ చేయటానికి కూడా ఏమీ లేకపోయింది. ఆ రోజంతా అతను ఏమీ లేకుండా అట్లాగే ఖాళీ కడుపుతో ఉన్నాడు. మర్నాడుకి మామూలుగానే స్కూల్కి వచ్చాడు. వచ్చి మామూలుగా క్లాస్ అది అంతా జరిగిన తర్వాత భోజనం టైంలో ఎప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారంటే 11 సార్లు గాయత్రి మంత్రం చెప్తారు. ఆ గాయత్రి మంత్రం చెప్పటం ముగిస్తారో లేదో బయట నుంచి ఒక ఆవిడ వచ్చి, ఇవాళ ఈరోజు మా బాబు పుట్టినరోజు అండి, మీ పిల్లలందరికీ కేక్ను పంచుదాం అనుకుంటున్నాము అంటూ లోపలికి వస్తాం. సరే తప్పకుండానండి అని ఆవిడని పంచనిస్తారు. ఆవిడ అందరికీ పంచుతుంది. పిల్లలందరూ కేకును చూడంగానే ఇష్టపడతారు కదండి. వాళ్ళు ఎంతో గబగబా ఇష్టంగా తింటూ ఉంటారు. వాళ్ళ బాక్సులు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారు. కానీ ఈ పిల్లడు కంటి నీళ్లతో ఏడుస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆవిడ అడుగుతుంది, ఏం నాన్న ఎందుకు తింటలేదు అని. సారీ టీచర్, మీరు మొన్న ప్రేయర్ ప్రార్థన దాని ప్రాముఖ్యత గురించి చెప్తే మానవుడి ఎఫర్ట్ ఏం లేకుండా భగవంతుని ప్రార్థిస్తే చాలా అని నేను మిమ్మల్నే ప్రశ్న వేశాను. కానీ నిన్నటి నుంచి నాకు అన్నం లేదు, ఇవాళ కూడా చాలా ఆకలి వేస్తోంది నాకు. ఎంతో ఆర్తితో నేను ఆ గాయత్రి మంత్రం 11 సార్లు నేను చెప్పి ముగించానో లేదో, భగవంతుడు నాకు మామూలు అన్నమే కాదు కేకును ప్రసాదించారు అని చెప్తాను. దీన్ని బట్టి మనకేమిటంటే పిల్లల్ని ఆ చిన్న వయసులో ఆ భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించడానికి గాని వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి గాని చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇట్లాంటి దృష్టాంతాలు మా స్కూల్లో ఎన్నో జరిగాయండి. ప్రతి ఒక్కటి ఆ స్కూల్ ఇలా నడుస్తోంది అంటే అది ప్రేయర్స్ వల్లనే అని మేము ఖచ్చితంగా చెప్పగలం. స్వామి దయ అని స్వామి చెప్పినట్టుగా ప్రతి దానికి మేము ప్రేయర్స్ చేసేవాళ్ళం. ఇట్లాంటివి చెప్పాలంటే ఇంక ఇప్పుడు సమయం సరిపోదు. ఎన్నో దృష్టాంతాలు చాలా జరిగాయి మాకు ఆ స్కూల్లో.
ఆశా గారు, మీరు అందరి కంట్లోనూ తడి పెట్టించే ఒక పసి హృదయం యొక్క అనుభవాన్ని మా అందరితోనూ పంచుకోవడం వల్ల అసలు ప్రార్థన అనేది ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక అవగాహన మాతో పాటు మా శ్రోతలందరికీ కలిగినట్టుగా నేను భావిస్తున్నాను. ఇదే విధంగా నాకు మీరు చెప్పేటప్పటికి నాకు ఒక చిన్న దృష్టాంతం నాకు కూడా స్ఫురించింది. ఈ దృష్టాంతాన్ని నేను చాలా కాంటెక్స్ట్ లో నేను జనంతో పంచుకోవడం జరిగింది. నేను ఒకసారి మల్లాపూర్ అనే విలేజ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక చిన్న బాల వికాస్ కార్యక్రమం లాంటిది చేద్దామని, అది బాల వికాస్ కూడా కాదు, పిల్లలు ఉన్నారు ఏదో పిలిచి 4 మంచి మాటలు చెప్దామని అనుకున్నాను. 4 పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఏదో వాళ్ళకి తెలియని విషయాలు చెప్దామని వాళ్ళని అడిగాను. అందరితో ఓంకారం చేయించిన తర్వాత ఓంకారం అంటే తెలుసా అని అడిగాను ఆ పిల్లల్ని. నాకు చాలా నమ్మకం వాళ్ళు ఎవరికి తెలియదని. వాళ్ళలో ఒక చిన్న పిల్ల, అంతగా పెద్దగా చదువుకోలేదు, పెద్ద క్లాసుల్లో కూడా లేదు, ఆ పిల్ల చేయెత్తి నాకు తెలుసు అంకుల్ అంది. చెప్పమ్మా ఏమిటి ఓంకారం అంటే, అది తెలీదా అంకుల్, దేవుణ్ణి పిలవడం అంది. ఆ రోజు నుంచి నాకు అనిపించింది, నేను ఓంకారం చెప్పినప్పుడల్లా ఎన్నిసార్లు నేను దేవుణ్ణి పిలుస్తున్న పిలుపు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఓంకారం చేశాను అని ఒక పెద్ద కనువిపు భగవంతుడు ఆ పిల్ల ద్వారా నాకు కలిగించాడని నేను అనుకున్నాను. కాబట్టి నా అహంకారం అక్కడితో ఆగలేదు. నేను ఆ పిల్లని ఇంకో ప్రశ్న అడిగాను, అమ్మా 3 సార్లు ఓంకారం చెప్తారు నీకు తెలుసా అని అడిగాను. ఎందుకంటే ఆ పిల్లకి తెలియంది ఏదో నాకు తెలుసు నేను చెప్దామని. ఆ పిల్ల అంది, లేదు తెలుసు అంకుల్, అది కూడా నాకంది. ఏం జరుగుతుందమ్మా 3 సార్లు ఓంకారం అంటే, మొదటిసారి ఓంకారం చెప్పినప్పుడు దేవుడికి వినపడుతుంది, రెండోసారి ఓంకారం చెప్పినప్పుడు దేవుడు నా వైపు నడవడం మొదలెడతాడు, 3వ ఓంకారానికి దేవుడు నా దగ్గర ఉంటాడు అని చెప్పింది. ఈ నా అనుభవం, ఆ చిన్నారితో జరిగిన అనుభవం, భగవంతుడు నాకు తెలుసు నాకు తెలుసు అనే ఒక అహంకారాన్ని బయటికి పారదోలడం కోసం ఆడిన చిన్న నాటకంగా నాకు తలపింపజేసింది. అది మనం ఇంతకాలం చాలా చేస్తూ ఉంటాం, యాంత్రికంగా చేస్తూ ఉంటాం, కాకపోతే భావంతో మనం చేస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం, అర్థంతో మనం చేస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. మనం భగవంతుని స్తోత్రం చేస్తున్నప్పుడు మనం ఏవో అడుగుతాం, భజనలో కూడా చాలా అడుగుతాం, ముజే భక్తిదో, మరి శక్తిదో, ముజే ముక్తిదో అని. అది అక్కడ వాక్యం రాసిన వాక్యాన్ని పాడుతున్నావా, ఆ రాసిన వాక్యానికి సరిపడా రాగానికి అన్వయించుకుంటున్నావా, లేదా నిజంగా ఏదో మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళి నాన్న నాకు అది ఇవ్వా నాకు ఇది ఇవ్వా అని ఎంత గోముగా అడుగుతానో అదే గోముగా నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అనేది ఆ భావానికి అర్థం. భగవంతుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదని స్వామి మనకి అనేక మార్లు చెప్పారు. రాజలక్ష్మి గారు, మీ ఆలోచనలు.
నిజమండి, భావప్రియుడు కాబట్టే శంకరాచార్యుల వారు ఆ బీదబ్రాహ్మడి ఇంటికెళ్లి ఉసిరికాయ ఇచ్చినంత మాత్రాన ఆయన కనకధారాస్తవం చేసి వాళ్ళింట్లో బంగారు ఉసిరికాయల వర్షమే కురిపించారు. ఆ ప్రార్థనలో అంత ఆర్తి అంటారా, లేకపోతే ఐ డోంట్ నో వాట్ యు కాల్, ఉండబట్టే కదా ఇన్స్టేనియస్ రిజల్ట్. కానీ అడగడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి భగవంతుణ్ణి. మనం ఎన్నోసార్లు స్వామి పాట పాడితే విన్నాం, మీకు గుర్తుండే ఉంటుంది స్వామి పాట, మీరు వినే ఉంటారు కదా, అడుగకువేవో మనస, అడుగకువేవో మనస, అడుగు కొలది అది అడుగున పడునని, అడుగకున్న పని వడివడిగా అగునని, అడుగకువేవో మనస, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకే మడియు జటాయువు కడకు నీవి సద్గతి కలిగించడే, అడుగకువేవో మనస. ఆయన అడగద్దన్నా కూడా ఎన్నోసార్లు మనం అడుగుతూనే ఉంటాం కదండి, దేవుడు చెప్పినా వినమనుకోండి. కానీ ఒక్కొక్కసారి మన ప్రార్థనలలో తెలియకపోవడం వల్ల కాని అజ్ఞానం వల్ల కాని ఏదో మొత్తానికి రాంగ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటాం. నాది ఒక చిన్న ఎనెక్డోట్ చెప్తానండి. మా అబ్బాయికి కంట్లో దెబ్బ తగిలింది. డాక్టర్స్ వచ్చేవారు, వాడి వయసు 5 ఏళ్లు. డాక్టర్స్ వచ్చేవారు చూసి వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటుండేవారు కన్ను తీసేయాలి అని. వాళ్ళు వెళ్లిన తర్వాత నేను ఆలోచిస్తుండేదాన్ని, ఇప్పటిదాకా చక్కగా ఉన్న పిల్లాడు ఇప్పుడు ఉన్నట్టుండి కళ్ళు తీస్తారా అని చెప్పి. అంతటా దేవుడున్నాడని తెలుసు, కానీ అప్పటికి మేము ఇంకా స్వామి దగ్గరికి రాలేదండి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని తెలుసు, కాకపోతే ఈ నామంతో మేము చేయట్లేదు. అయితే నా ప్రార్థన ఒకటే ఉండేది, స్వామి వీడి కన్ను తీయకూడదు. బిలీవ్ మీ, ఫర్ 3 ఇయర్స్ దట్ స్ట్రక్చర్ వాజ్ దేర్ బట్ ఇట్ వాజ్ నాట్ ఫంక్షనల్. కన్ను తీయకూడదు అన్నాను కాని చూపు కావాలని నేను ప్రార్థన చేయలేదు కదా. సో మనం ప్రతి మాట ప్రతి ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు కూడా ప్రార్థనలే. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు, మాటలు, చేతలు త్రికరణ శుద్ధిగా మన ప్రార్థనల్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే ప్రాబ్లమే సుమా. ప్రహ్లాదుడు చూడండి, ఒక్క నమ్మకం, సర్వత్రా దేవుడు ఉన్నాడు, ఆ నమ్మకాన్ని తండ్రి ఎంత దుష్టత చూపించినప్పటికీ కూడా చివరికి ఏం చెప్పాడు, ఇందుగలడు అందులేడని సందేహం వలది చక్రి, తన భక్తుడి మాటని ఒక ప్రేయర్గా తీసుకుని ఇక్కడే ఉన్నాను అంటూ స్తంభంలోంచి వెలువడ్డాడు. ఆయన మన ప్రార్థనని 24 గంటలు వింటూనే ఉంటారు. కాబట్టి మన ప్రేయర్లో చాలా చాలా జాగ్రత్తగా చక్కటి ఆలోచనలు పెట్టుకుని ఆలోచన ధారాసమంగా ఉండాలి, తర్వాత మాట్లాడే విధానం సమంగా ఉండాలి, చేసే పని కూడా సమంగా ఉండాలి. లేకపోతే మన ప్రార్థనని వేరే విధంగా ఇంటర్ప్రెట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. భగవంతుడు కూడా అలాగే చేస్తాడు. ఏమండి కృష్ణమోహన్ గారు, మీరేమంటారు?
స్వామి గొప్పతనం ఏంటంటే, స్వామి దయ ఎలా ఉంటుందంటే, ఒక సత్సంగంలో డాక్టర్ రత్నాకర్ గారు చెప్పింది ఏంటంటే, ఒక చిన్న ఉదంతం చెప్పారు. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మతో కలిసి ఒక షాపుకు పెడతాడు. వాడు చాలా అల్లరి పిల్లవాడు, కాదు చూడడానికి చాలా ముద్దుగా ఉంటాడు. ఆ పిల్లవాడిని చూస్తూనే షాపు యజమాని ఎంతో ముచ్చట పడి అక్కడ ఒక చాక్లెట్లు తీస్తామంటే ఆ మూత తెరిచి, బాబు చాక్లెట్లు తీసుకో అని అడుగుతాడు. సరే వీళ్ళ అమ్మగారు అనుకుంటూ ఉంటారు, వీడు చాలా అల్లరివాడు కదా, అడిగిందే తడవుగా చాక్లెట్లని తీసుకుంటాడు అనుకుంటే, వాడు చాలా బుద్ధిమంతుడిలాగా, వద్దు అంకుల్ నాకు ఏ చాక్లెట్లు వద్దు అంటాడు. అది వాళ్ళ అమ్మగారికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఆ షాపు యజమానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే 2-3 సార్లు అడుగుతాడు ఆ పిల్లాడు, 2-3 సార్లు చెప్తాడు నాకేం వద్దు అంకుల్, నాకేం వద్దు అంకుల్. అప్పుడు ఫైనల్ గా అతను వెళ్తుంటే ఆ షాపు యజమాని ఆ కుర్రాన్ని పిలిచి తన చేతితో నుంచి చాక్లెట్లు తీసి అతను చొక్కా 2 జేబుల్లోనూ లాగు 2 జేబుల్లోనూ పులుగా కుక్కుతాడు. ఆ తల్లి పిల్లాడు బయటికి వెళ్ళడం జరుగుతుంది. బయటికి వెళ్ళిన తల్లి అడుగుతుంది, రే నువ్వు ఇంత అల్లరి చేస్తావు కదా, చాక్లెట్లు తీసుకుంటే ఎందుకు తీసుకోలేదురా అని. లేదమ్మా నేను తీసుకుంటే నా చేతులు చిన్నవి కదా, 4 చాక్లెట్లు వస్తాయి. ఇప్పుడు అంకుల్ తీసి నా జేబుల్లో పెట్టాడు, పై జేబులు కింద జేబులు కూడా నిండిపోయాయని చెప్పాను. అలా చెప్తూ డాక్టర్ రత్నాకర్ గారు చెప్పింది ఏంటంటే, మనందరికీ అట్లా ఎన్నో చాక్లెట్లు ఇచ్చే అంకుల్ అక్కడ పుట్టపర్తిలో ఉన్నారు. భగవాన్ బాబా మనం అడగకుండానే మన చాక్లెట్లు ఇస్తారు. మనం వెళ్లి మనం ఎందుకు అనవసరంగా అడిగి ఆ చాక్లెట్ల సంఖ్య తగ్గించుకుంటాం, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకని రాజలక్ష్మి గారు అన్నట్టుగా ప్రార్థన ఎలా ప్రార్థించాలో స్వామినే ప్రార్థించి మనకి సరైన ప్రార్థన అనుగ్రహించమని కోరాలని మనం అనుకునే స్ఫురణ మనందరికీ కలిగించినందుకు ధన్యవాదాలు. ఆశా గారు మీ అభిప్రాయం.
ఇందాక రాజలక్ష్మి గారు చెప్పినట్టు మనం భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా చాలా ఆలోచించి ప్రార్థించాలని చెప్పారు, అది చాలా కరెక్ట్ అండి. ఆ ప్రార్థించేటప్పుడు కూడా మనం ఏమని ప్రార్థించాలి అని భగవంతుడి మీదే గనక మనం భారం వేసి ఆ ఇది చేశామనుకోండి, అది మనం కరెక్ట్ గా ఎవరి గురించి అయితే మనం ప్రార్థిస్తామో వాళ్ళకి అది అందుతుంది. నా ఉద్దేశంలో కన్న తల్లి ప్రేమ చాలా స్వార్థరహితంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా పిల్లల శ్రేయస్సు గురించి పాటు పడుతూ ఉంటుంది, వాళ్ల గురించే ప్రార్థిస్తూ ఉంటుంది. తల్లి ప్రేమకి పోల్చదగింది ఏమీ లేదు. కానీ మనం రాజలక్ష్మి గారు చెప్పినట్టుగా వాళ్ళ గురించి మనం ప్రార్థించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థించాలి. ఇదే నా జీవితంలో కూడా మా అబ్బాయి గురించి ప్రార్థించినప్పుడు, కాకపోతే భగవంతుడు దయవల్లే నేను చాలా సవ్యంగానే ప్రార్థించాను. వాడు, మా అబ్బాయి వేరే దేశంలో చదువుతున్నాడు, వాడికి ఎగ్జామ్స్ సమయంలో బాగా వామిటింగ్స్ అవి అయ్యి హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేర్చి డ్రిప్ అది ఎక్కించాల్సి వచ్చింది. సరే డ్రిప్ అది ఎక్కించుకున్నాడు. ఇంటికి హాస్టల్కి తిరిగి వస్తూ మనకప్పుడు ఇండియాలో 10 రాత్రి 10 అయింది, అప్పుడు ఫోన్ చేశాడు, అమ్మా ఇప్పుడే వచ్చాను నేను, నాకు ఒంట్లో బాగాలేదు, ఇట్లా డ్రిప్ అది ఎక్కించారు. అయ్యో ఇప్పుడు వచ్చావురా, డ్రిప్ అది ఎక్కించారా, ఇప్పుడు మీ దేశంలో టైం మరి 1 అయింటుంది కదా, మరి రేపటి ఎగ్జామ్ గురించి ఎట్లా లేవగలవా వెళ్లగలవా అని మేము చాలా ఆతృతగా అడిగాం. అదేనమ్మా, నాకేమీ తెలియటం లేదు, స్వామినే ప్రార్థిస్తున్నాను, రేపు ఎగ్జామ్ తీసుకోవాలా లేదా అని కూడా నాకు తెలియటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. అప్పుడు మా హస్బెండ్ అన్నారు, యు ఆర్ ద బెస్ట్ జడ్జిరా, నీకు ఒంట్లో ఎట్లా ఉందో మాకు తెలీదు, సో నువ్వే ఆలోచించి స్వామిని ప్రార్థించి ఏం చేయాలో చూసుకో జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాం. సరే నేను స్వామికి ప్రార్థించటం మొదలెట్టాను. అప్పుడే సచ్చరిత ఏదో చదువుతున్నాను, అది పూర్తి చేసి స్వామిని ప్రార్థించాను. స్వామి, వాడు ఒక్కడే ఉన్నాడు, మేమెవ్వరం కూడా దగ్గరలేము, వాడికి ఒంట్లో బాగాలేదు, మీరేమైనా సరే ఈరోజు వాడికి రాత్రి కల్లో కనిపించి నేను నిన్ను చూసుకుంటాను, ఏమీ భయం లేదు అని మీరు చెప్పాలి. ఆ తర్వాత ఆ ఎగ్జామ్ గురించి కూడా మీరు చెప్పాలి, వాడు అది ఎగ్జామ్ ఇప్పుడు రాయాలా తర్వాత రాయాలా అని కూడా చెప్పాలి. మీరు తప్పకుండా అది చెయ్యాలి స్వామి, నాకు అది తప్పితే ఏం అక్కర్లేదు అని చాలా ఎంతో వేడుకున్నాను స్వామిని, ఎంతో ఏడ్చాను కూడా. సరే అది అయిపోయింది, రాత్రంతా నిద్రపోయానో లేదో కూడా నాకు గుర్తులేదు. మర్నాడు అయింది, నేను రొటీన్ గా నా పనిలో పడిపోయాను. మన ఇండియన్ టైం 8:30 మా అబ్బాయి ఫోన్ చేసి ఎలా ఉందిరా అని అడిగితే, అమ్మ బానే ఉంది, రాత్రి నాకు స్వామి కల్లో కనిపించారు అని చెప్పాడు. చెప్పి ఏమన్నారు రా అంటే, ఏమైంది బంగారు అని అడిగారు. అడిగితే నాకు స్వామి ఒంట్లో బాగాలేదు స్వామి అంటే, అవును తెలుసు, నేను చూసుకుంటాను, ఏమీ అవ్వదు. వాడు ఇంకా ఎగ్జామ్ గురించి అడిగే ధైర్యం లేక స్వామిని అలాగే చూస్తూ ఉండిపోయాట. ఇంకా ఏమి ఏం కావాలి అని అడిగారు. స్వామి ఎగ్జామ్ స్వామి. ఎగ్జామా, సరే ఇప్పుడు టైం లేదు గాని టేక్ యువర్ టైం, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పాట. ఇది నేను చాలా మర్చిపోలేని సంఘటన అండి నా జీవితంలో. కన్న తల్లి యొక్క ప్రేమ, మనం భగవంతుడిని ఎంత ఆర్తితో మనం ప్రార్థిస్తే, ఎంత విధిగా ఆయన కరుణించి మన మొర ఆలకిస్తాడో, నాకు దీనివల్ల చాలా అనుభవం అయింది. ఆ తర్వాత మనకి స్వామి మనం ఏమని ప్రార్థించాలి అని కూడా చెప్పారు. అది ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకి బాగా తెలుస్తుందండి. ఒకసారి బృందావనంలో స్వామి తన స్టూడెంట్స్ అందరితో దర్శనం టైంలో కూర్చుని సరదాగా ఏదో మాట్లాడుతున్నారు. ఆ కూర్చున్న వారిలో ఒక చిన్న పిల్లడు అప్పుడే 1st అడ్మిషన్ తీసుకున్నట్ట స్వామి స్కూల్స్ లో. అతను కూడా తన చేతిలో ఒక ఉత్తరం పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. స్వామి సడన్ గా అబ్బాయి వంక చూసి, ఏ బాయ్ కమ్ హియర్ అని అడిగారు. అడిగి ఏమిట్రా ఇది అని అడిగితే అతడు, స్వామి లెటర్ స్వామి అంటాడు. సరే స్వామి తీసుకుని అది చదువుతూ ఉంటారు. కొంచెంసేపు అయిన తర్వాత స్వామి తన్ని పెద్దగా గట్టిగా చదువుతూ ఉంటారు. దాంట్లో పిల్లడు ఏం రాశాడంటే, ఆ పిల్లడు ఒక ప్రార్థన రాశాడు. అది ఈ విధంగా ఉందండి. స్వామి, ప్లీజ్ బీ విత్ మీ ఆల్వేస్, గైడ్ మీ అండ్ కీప్ మీ విత్ యూ ఆల్వేస్, లెట్ మీ లవ్ యూ విత్ ఆల్ యువర్ హార్ట్. ఆల్ యువర్ హార్ట్ అని ఎందుకు రాశాడండి? భగవంతుడిది హృదయం చాలా పెద్దగా ఉంటుంది. మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటుంది. అందుకోసం అంత చిన్న వయసులో కూడా ఆ పిల్లడికి చూడండి ఎంత బాగా అది తట్టిందో. స్వామి అప్పుడు చెప్పారట, దిస్ ఈజ్ వాట్ యు మస్ట్ ప్రే. దీన్ని బట్టి మనం చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎంతో నేర్చుకోవాల్సిన ఇది ఉందండి.
మాస్టారు, మీరు ఆ పిల్లవాడి ప్రార్థన అతను రాసింది మీరు చెప్పారు. కాకపోతే ఎప్పుడు భావంతో పని లేకుండా రాగంతోనూ భాషతోనే పని చేసుకుంటూ పాడే నేను పాడుతున్న భజన నాకు గుర్తొచ్చింది. అందులో మనం స్వామికి పాడతాం, సదా సాతిరహో ఏ భగవాన్, సదా రక్షకరో ఏ భగవాన్, శాంతి భక్తి దేదో భగవాన్. ఐ థింక్ ఇక్కడి నుంచి ఆ భజన పాడుతున్నప్పుడు మీరు చెప్పిన ఈ ఉదంతం ఎప్పుడూ స్పృహలోకి వస్తుంది. ఆ స్పృహలోకి వచ్చిన మరుక్షణం నేను స్వామి సన్నిధిలో ఉన్నాను, స్వామితో ఆర్తితోనే మాట్లాడుతున్నాను అనే భావన నాలో కలగాలి, కలిగేలాగా చేయాలని భగవాన్ బాబా వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ అధ్యయన మండలిలో ఉన్న నిద్రాణమైన శక్తి ఇది ఒకటి. మనకి ఎన్నో మన తలపులలో మనం మరచిపోయిన ఏదో మరుగున పడిన జ్ఞాపకాలని బయటికి తీసుకొచ్చేలా చేస్తుంది. స్వామి బోధనల్ని మనం మళ్లీ స్మరణకి తెచ్చుకునేలా చేస్తుంది. ఇది చాలా చక్కటి అవకాశం. రాజలక్ష్మి గారు,
ఆశ గారు చిన్నపిల్లాడి ప్రేయర్ చెప్పారు కదా, చిన్నపిల్లాడి ప్రేయర్ కాదండి, స్వామి స్టూడెంట్స్ కు ఒకసారి లెటర్ రాశారు. ఆ లెటర్ రాయడంలో మనం ఎట్లా ప్రార్థన చేయాలి పిల్లలకి స్వామి ఇన్స్ట్రక్ట్ చేశారు, అది ఒక్కసారి విందాం ఫస్ట్. ఓ లార్డ్, టేక్ మై లవ్ అండ్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ ఫుల్నెస్ ఆఫ్ డివోషన్ టు దీ. ఓ లార్డ్, టేక్ మై హ్యాండ్స్ అండ్ లెట్ దెమ్ వర్క్ ఇన్సెంట్లీ ఫార్ దీ. ఓ లార్డ్, టేక్ మై సోల్ అండ్ లెట్ ఇట్ బి మర్జ్డ్ ఇన్ వన్ విత్ దీ. ఓ లార్డ్, take my mind and thoughts and let them be in tune with thee. O Lord, take my everything and let me be an instrument to work for thee.
Akasha patitam toyam sagaram pratigacchati Shankaracharya var cheppina matlu. Akasham nunchi padina prati varsha binduvu samudrani cheralsindi. మన జీవితాలు కూడా ఆయన నుంచే మొదలయ్యాయి, ఆయనలోనే కలిసిపోతాయి. ఆయన ఇచ్చిన జీవితం ఆయన పనికే అంకితం అవుతే అంతకు మించిన జీవితానికి సార్థకత్వం ఏముంటుంది? మనందరం కూడా అదే దృష్టిలో పెట్టుకుని బతకగలిగితే ఎంత బాగుంటుంది కదా స్వామి. మమ్మల్ని ఆ దిశగా ప్రయాణం చేసేట్లు చేయవా కృష్ణమోహన్ గారు.
ఇంత ఆర్తితో చేసిన మన ప్రార్థనలు తప్పకుండా భగవంతునికి చేరుతాయి. స్వామి మన ఇంట వెంట జంట కంట ఎప్పుడు ఉంటారు, అది ఆయన ఎప్పుడూ చెప్పే మాట, అది మనం ఎప్పుడూ నమ్మే మాట, ఎప్పుడూ అనుభవించే ఒక అనుభవం. ఈనాటి అధ్యయన మండలిలో ప్రార్థన ఏ పని చేసినా మనం గణపతి ప్రార్థనతో మొదలు పెడతాం. ఏదో రకంగా భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటాం, తెలిసిన భాషలోనూ తెలియని భాషలోనూ. ఈ ప్రార్థన గురించి నేను, ఆశా గారు, మీరు ఒకచోట కూర్చుని మన భావాలని మనలో మనం పంచుకుని ఈ సత్యసాయివాణి ద్వారా మన సోదర సోదరీమణులందరికీ కూడా మన అనుభవాలని పంచే అవకాశం మనకి భగవంతుడు కల్పించారు. భగవంతుడికి కృతజ్ఞతలు. సాయిరాం. శాంతి శాంతి శాంతి.
ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో మీకు ప్రార్థన దాని యొక్క విశిష్టత గురించి చేస్తున్న శీర్షికలో భాగంగా రెండవ అంశాన్ని విన్నారు. మరి వచ్చే వారం మరొక దృష్టికోణం నుండి ఈ ప్రార్థన దాని యొక్క విశిష్టత గురించి, ఇంకా కొన్ని అందమైన అంశాలను ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ విధమైన ప్రార్థనలు భగవంతుణ్ణి చేరతాయి, మనల్ని భగవంతుని దరికి చేరుస్తాయి, ఇలా వివిధ అంశాలను మనం తాకుతూ ఎంతో అందమైన ఈ అంశాన్ని ఇంకా లోతుల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తరువాతి కార్యక్రమం రేడియో సాయి వేదం శిక్షణా తరగతి. మరి ఇక ఆలస్యం చేయకుండా తరగతిలోకి వెళ్దామా? సాయిరాం. Sairam, dear listeners, and welcome back to the studios of Radio Sai. And this is Team Radio Sai's Ganesh, bringing you back from the Sri Satya Sai Divya Sandesh Jari Telugu segment into the Vedam Tutor. And today we are having a very short session as we are going to complete the Bhagya Suktam. We had left out in the last class. We had left out the meanings of this particular mantram. Today I will be finishing these particular meanings line by line, and we shall try to understand the meaning of the Bhagya Suktam. But before that, as usual, we shall start with the Omkaram and the Ganapati Prarthana. గణానాంత్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనం ప్రణో దేవే సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. యాజ్ వి గో ఇన్ టు ది మీనింగ్ ఆఫ్ దిస్ సీక్రెట్ మంత్ర ది భాగ్య సూక్తం విచ్ ఇస్ ఫ్రమ్ ది కృష్ణ యజుర్వేదం, వి షల్ జస్ట్ హ్యావ్ అ గ్లిమ్స్ ఆఫ్ వాట్ స్వామి సేస్ ఇన్ హిస్ డివైన్ డిస్కోర్స్. స్వామి ఆఫెన్ సేస్ దట్ మ్యాన్ ఇస్ ద లింబ్ ఆఫ్ సొసైటీ, సొసైటీ ఇస్ ద లింబ్ ఆఫ్ మ్యాన్ కైండ్, mankind is a limb of nature, and nature is a limb of God. Man today has completely forgotten that nature does not stand alone, and that it is the creation of God. Out of compassion, God has packed nature with innumerable bounties, all for man to use and enjoy. However, the use of these gifts must be within reasonable bounds and with an awareness of the interconnectedness of the entire creation. As we see the meaning of the Bhagya Suktam, when we ask the gods for something and when the gods give in return to us in bountiful, we should know how best we have to use those gifts given by God, and it is our responsibility to hold it safely in the hands and put it to proper use and not get misled by the gifts of God. The first stanza goes like this. Prataragrim pratarindragum havamahe pratar mitra varuna pratarashvina pratar bhagam poshanam brahmanaspatim pratasoma mutarudragum hovema. At dawn, we invoke fire god Agni, Indra, sun god Mitra, god of rain Varuna, and the two Ashwini Kumaras, the doctors. At dawn, we invoke Bhaga, our god of fortune, Pusha, the god of way, Brahmanaspati, the teacher of the devas, Soma or the moon god, and Rudra, the god of anger. ప్రాతర్జితం భగముగ్రగుం హోవేమ వయం పుత్రమది తేర్యో విధర్త. ఇన్ ద మార్నింగ్ వి మేక్ యాజ్ అవర్ ఓన్ భగ హూ ఇస్ ద సన్ ఆఫ్ అదితి అండ్ అ గ్రేట్ సపోర్టర్.
ఆద్రశ్చిత్యం మన్యమానస్తురశ్చిద్రాజాచిత్యం భగం భక్షేత్యాహ.
And therefore, even the gods who appear to be great are making bhaga their own.
Bhaga pranetar bhaga satyarado bhagemam dhiyamuda vadadannaha.
O bhaga, cross our way. O bhaga, who gives true gifts, continue giving your gifts to all of us.
భగ ప్రణో జనయగోభిరశ్వైర్భగ ప్రణృభిర్ నృవంత శ్యామా.
ఓ భగ, యాడ్ కౌస్ అండ్ హార్సెస్ టు ఆర్ స్టోర్. ఓ భగ, బెస్ట్ ఆఫ్ అనస్ మెన్ అండ్ కింగ్స్.
ఉతేదానీం భగవంత శ్యామోత ప్రపిత్ ఉతమజ్జే అన్హా.
మేక్ అస్ వన్ విత్ వెల్త్ ఆర్ లక్ అండ్ వెన్ బ్యాడ్ అండ్ వెన్ లైట్ బ్రేక్స్ అండ్ ఎట్ నూన్.
ఉతోదితామఘవన్ సూర్యస్య వయం దేవానాగుం సుమతౌ శ్యామా.
అండ్ ఈవెన్ అట్ సన్సెట్ లెట్ అస్ బీ అండర్ ద గుడ్ గ్రేస్ ఆఫ్ ది గాడ్స్.
భగ ఏవ భగవాగుం మస్తు దేవాస్తేన వయం భగవంత శ్యామా.
లెట్ భగ బి ద వన్ హూ గివ్స్ మీ వెల్త్ ఆర్ లక్ అండ్ ఓ గాడ్స్ మేక్ అస్ లక్కీ.
తం త్వా భగ సర్వ ఇజ్జో హవే మిసనో భగ పుర ఏతా భవేహ.
ఓ భగ, వి ప్రే యూ విత్ ఆల్ అవర్ మైండ్ that you, Bhaga, be our leader here.
Samadvara yoshaso namantada dhikrave vasuchaye padaya.
Let, due to our worship at dawn, make them come to a pure place like Dadikravan.
అర్వాచీనం వసువిదం భగన్నో రథమివాశ్వవాజిన ఆవహంతు.
సిమిలర్ టు స్ట్రాంగ్ హార్సెస్ లీడింగ్ ద చారియట్ లెట్ భగ టర్న్ టువర్డ్స్ అస్ ది ఎసెన్స్ ఆఫ్ రిచెస్.
అర్వాచీన్ అశ్వావతీర్గోమతీర్ణ ఉషాసో వీరవతి సదముచ్చంతు భద్రాః.
లెట్ ద డాన్స్ బీ విత్ అస్ ఆల్వేస్ సేఫ్లీ విత్ హార్సెస్ క్యాటిల్ అండ్ హీరోస్.
ఘృతం దుహానా విశ్వత ప్రపీన యూయం పాత స్వస్తిభిః సదానః.
మిల్కింగ్ ద వరల్డ్ విత్ ప్లెంటీ అండ్ లుక్ ఆఫ్టర్ అస్ ఓ గాడ్ విత్ బ్లెస్సింగ్స్.
యో మా ఆగ్నే భాగినగుం సంతమథా భాగం చికేరిషతి.
ఓ ఫైర్, ద పార్టిసిపేటింగ్ సెయింట్స్ హ్యావ్ ఆఫర్డ్ ద ప్రజెంట్ ఆఫరింగ్.
అభాగమగ్నేతం కురు మామగ్నే భాగినం కురు.
ఓ ఫైర్, లెట్ దట్ పోర్షన్ బి మేడ్ దట్ ఆఫ్ ది పార్టిసిపేటర్స్.
భాగ్య దేవతాయై నమః.
విత్ దిస్ వి ఆఫర్ అవర్ ప్రణామ్స్ టు ద దేవ భగ. ఇట్ ఈస్ ఎరోనియస్ టు సెపరేట్ నేచర్ ఫ్రమ్ గాడ్ అండ్ రిగార్డ్ దెమ్ యాజ్ డిస్టింక్ట్ అండ్ వర్షిప్ నేచర్ అలోన్. వి షుడ్ నాట్ బి సబ్సర్వియంట్ టు నేచర్ బట్ మేక్ ఇట్ సబ్సర్వియంట్ టు అస్. నేచర్ ఈస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. It is not even the property of all the people put together. Nature, belongs to God. Therefore, if you want to keep nature under control, you will have to do so only after earning God's grace. If after acquiring God's grace, you undertake to conquer nature, it will herself yield to you, said Bhagwan Baba in one of his divine discourses. And also he says, the secret of true renunciation has to be learnt from the trees, the cows and the rivers. The trees bear fruit for the benefit of others. Rivers flow for the good of others. Cows give milk to nourish others. The human body is for rendering service. Paropakarartham idam shariram. When trees, cows and rivers are setting such an example in unselfish service to others, human life will have no meaning if it is not devoted to selfless service. With this divine and selfless prayer, we offer our obeisance to the Lord Bhaga, who gives us all these prosperities and the acquired wealths. We shall uphold and safeguard what Lord Bhaga had given us. And then we should not forget the Creator, going behind the creation. It is He who sustains all of us. With these few words, we come to an end to this week's Radio Sai Vedam Tutor. Before we go, we shall chant the entire Bhagya Suktam once before we end this session. We shall start.
Om Prataragrim Pratarindragum Havamahe Pratar Mitra Varuna Pratar Ashvina Pratar Bhagam Pushanam Brahmanaspatim Pratar Soma Mutarudragum Huvema Pratar Jitam Bhagamugragum Huvema Vayam Putramaditeryo Vidharta Adras Chityam Manyamanas Turas Chitraja Chityam Bhagam Bhakshityaha Bhagapranetar Bhagasatyaradho Bhagemam Dhyamudha Vadadannaha. Bhagaprano Jana Yago Virashvair Bhagaprano Virnruvantasyama Uteda Neem Bhagavantasya Mota Prapitvauta Majje Anhaam Utodita Maghavan Suryasya Vayam Devanagum Sumatau Syama Bhagayeva Bhagavagum Mastu Devastena Vayam Bhagavantasyama Tantva Bhagasarva Ijjo Havi Misano Bhagapura Yeta Bhaveha Samadhvara Yoshaso Namantada Dhikrave Vasuchaye Padaya Arvachinam Vasuvidam Bhaganno Radhamiva Ashwavajina Avahamtu Ashwavatir Gomatirna Ushaso Viravati Sadamuchantu Bhadraha Dhritanduhana Vishwatah Prapina Yuyam Pata Swastivit Sadanaha Yoma Agne Bhaginagum Chantamata Bhagam Chikirushati Abhagamagne Tankuruma Magne Bhaginam Kuru Bhagya Devata Yei Namaha Om Shanti Shanti Shanti.
We shall end today's Vedam Tutor with Kshama Prarthana Mantra. And from a short while from now, after the Vedam Tutor, we shall have the live Vedam and the Bhajans from the Sai Kulwant Hall.
Yadakshara padabhrashtam matra heenam tu yadbhavet tat sarvam kshamyatam deva narani namostute visargavindu matrani padapadaksharani cha nyunani cha triktani kshamasvasayishvara aparadha sahasrani kriyante harnishanmaya daso immiti mamatva kshamasvasayishvara anyadhasranam nasti tvameva sharanam mama Tasmat Karunya Bhavena Raksha Raksha Saishwara Harihi Om Tat Sat Sri Saishwara Arpanamastu.
Sai Ram and happy listening.